అజ్ఞానమనే ఒకనొక భయంకరమైన దివ్య శక్తిని, అజ్ఞానమనే దుష్టశక్తిని తొలగించి జ్ఞానమనే దివ్యశక్తిని నింపేవాడు హనుమంతుడు అనమాట. అందుకని ఆయన సంజీవరాయుడు, సంజీవ నగాహర్త అయ్యాడు ఆయన. ఆ మహానుభావుడు తీసుకొచ్చి లక్ష్మణుడు అంతటి వాడి ప్రాణం నిలబెట్టకపోతే ఇంకేమున్నది? లక్ష్మణుడు కుండలినీ శక్తి, ఆది శేషుడు ఒక మహాయోగి, యోగశక్తి. ఈ యోగశక్తిని కూడా అత్యావశ్యక స్థితిలో నిద్రలేపినవాడు అని అంతరార్థం. మీ అందరిలో, నాలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో, పశువులలో, పక్షులలో యోగశక్తి కుండలిని అనే పేరుతో వెన్నుపూసలో ఉంటుంది. దాన్ని సుమేరుదండం అంటారు. ఇది అందరిలో ఉన్నా కొందరిలో నిద్రపోతుంది, కొందరిలో కదులుతున్నా తెలియదు, కొంతమంది మాత్రం తమ యోగ దృష్టితో ఈ కుండలిని ప్రచోదనం చేస్తారు. ఇలా తమలో ఉన్న యోగశక్తిని గ్రహించలేక దానిని నిద్రపుచ్చుతున్న వాళ్ళు, నిద్రపుచ్చడం అంటే అదే అజ్ఞానం, అలా నిద్రపుచ్చడమే చావు అంటే, లేక మూర్ఛ అంటే. లక్ష్మణుడి వంటి మహాయోగశక్తి కలిగిన ఆదిశేషుడు కూడా మూర్ఛపోయాడు అంటే, ఓ జీవి, నీలో ఉన్న కుండలిని శక్తి, యోగశక్తి తాత్కాలికంగా నిద్రపోతోంది, దానిని నేను నా ప్రబోధం ద్వారా లేక నా మార్గం ద్వారా, నా హస్త స్పర్శ ద్వారా దాన్ని ఉన్మీలితం అవుతున్న దాన్ని కాస్త మళ్ళీ నిమీలితం కాకుండా చేస్తాను, దానిని సరి అయిన మార్గంలో పెడతాను అని హనుమంతుడు చెబుతున్నాడు. లేకపోతే హనుమంతుడు సంజీవి తేపోతే కాసేపు నాకైనా లక్ష్మణుడు బతకలేడా? కాదు, లక్ష్మణుడు కావాలనే పడుకున్నట్ట. ప్రతి వ్యక్తిలో ఉన్న కుండలిని నేను కూడా నిద్రపోతా, ఈ కుండలిని శక్తిని జాగృతం చెయ్యాలి, చెయ్యాలంటే ఆచార్యుడు కావాలి. ఆ ఆచార్యుడు సామాన్యుడై ఉండకూడదు, తన పాదస్పర్శతోటో, తన బోధనలతోటో, తన సాధనతోటో సమస్త లోకాలని చైతన్యవంతం చేయగలిగిన మహానుభావుడై ఉండాలి. ఆ మహానుభావుడైన ఆచార్యుడే, అసలు సిసలైన ఆచార్యుడే హనుమంతుడు. ఆ హనుమంతుడు మాత్రమే ఈ కుండలిని శక్తిని జాగృతం చేస్తాడు, మేలుకొనేలా చేస్తాడు అని లోకానికి చెప్పడానికి లక్ష్మణుడు పడిపోయాడనమాట. హనుమంతుడు దాన్ని నిజంగానే ఆ పర్వతం తీసుకురావడం ద్వారా ఆ లక్ష్మణుడిని బ్రతికించి తద్వారా జాగృతం చేశాడు, కుండలిని శక్తిని చైతన్యవంతం చేశాడు అని ఈ కథలో అంతరార్థం. మామూలుగా అయితే పడిపోయాడు, లేపాడు అంతే. సరే, పర్వతం పట్టుకొచ్చాడు ఆయన, దాని నిండా మూలికలు ఉన్నాయి. ఆ మూలికల్లో ఏ మూలికో తెలియకేగా మొత్తం పర్వతం పట్టుకొచ్చాడు. ఆ మూలికను సుషేణుడు గుర్తుపెట్టి అక్కడ మళ్ళీ ఆ మూలికని బయటికి తీసి లక్ష్మణుడిని మూర్ఛ నుంచి తీర్చాడు. ఇక్కడ కూడా ఇంకో గొప్ప రహస్యం చూశారు అంతరార్థం. హనుమంతుడు గురువుగారు, ఆచార్యుడు, కానీ ఇంత ఆచార్యుడైనా ఈ పర్వతం అంతా పట్టుకొచ్చేసాడు, కానీ ఇందులో ఎక్కడ మూలికుందో ఆయన పట్టుకోలేకపోయాడు. కారణం ఏమిటనమాట, సాధకులలో కూడా, గురువులలో కూడా రెండు రకాలు ఉంటారు అని చెప్పడం కోసం, లేకపోతే ఆయనకి ఆ మాత్రం తెలియదా? గురువులు కూడా మొత్తం జ్ఞానం అంతా పొందుతారు, ఈ జ్ఞానంలో ఏది ఇతరులకు పనికొస్తుందో ఆ ఒక్క ముక్క మాత్రమే అవతల వాళ్ళకి చెప్పడంలో కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు అక్కడనమాట, సఫలీకృతులు కాలేరు. ఒక్కొక్కడు మొత్తం చదువుతాడు, కానీ ఎవడికి ఏది అవసరమో అది ఇవ్వలేడు. అన్ని మందులు ఉన్నాయటండి మందుల షాపులో, అందులో ఏ మందు పనికొస్తుందో తెలిసి ఇతరులకు ఇవ్వడమే చాలా గొప్ప, అదే వైద్యుడు చేయాలి. ఆ వైద్యుడు చేసే పని సుషేణుడే చేయగలిగాడు ఇక్కడ. కాబట్టి సాధకులలో కూడా, మహాగురువులలో కూడా, ఆచార్యుల్లో కూడా అంతా జ్ఞానం తమలో ఉన్నప్పటికీ అందులో ఏది అవతల వాడికి అవసరమో ఆ కాస్త జ్ఞానాన్ని ఏరి అందివ్వడం అనేది కొంచెం కష్టం. అలా అందించడం సుషేణుడు చెయ్యాలి, నేను చెయ్యకూడదు, ఎవరి జ్ఞానం వారిదే అని లోకానికి చెప్పడం కోసమే హనుమంతుడు, ఒక సందేశం ఇవ్వడం కోసమే సంజీవని ఏరగలిగి కూడా ఏరకుండా పర్వతం మొత్తం పట్టుకొచ్చేసాడనమాట. తద్వారా లోకానికి ఈ జ్ఞానం అంతా ఒక ముద్ద, అందులో ఏది ఎంత అవసరమో అంత తీసుకోండి అని ఒక సందేశం ఇచ్చాడు. ఆపై తర్వాత యుద్ధం చాలా అద్భుతంగా జరిగింది. హనుమంతుడు చేసిన ఉపకారాలు అన్నా ఇన్నా ఒకసారే రెండుసార్ల ఇంద్రజిత్తుని చంపేటప్పుడు కూడా లక్ష్మణుణ్ణి తన భుజాల మీద ఎత్తుకుని తీసుకువెళ్ళి నికుంభిలాయగాని పాడు చేసి ఇంద్రజిత్తు సంహారానికి మూలకారకుడయ్యాడు. ఇంద్రజిత్తుకి నికుంభిలాయాగం చాలా బాగా చేయటం వచ్చు. వాళ్ళందరికీ అమ్మవారు నికుంభిల గ్రామదేవత, లంకానగరానికి అధిదేవత. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించకుండా రాక్షసులు ఏ యుద్ధానికి వెళ్ళరు. అందులో ఇంద్రజిత్తు ప్రత్యేకంగా అభిచార హోమము అని ఒక హోమం చేయడంలో ఆరితేరినవాడు. అభిచార హోమం చాలా ప్రమాదకరమైనది. ఇదేమిటి, కోరికలు తీర్చుకోవడం కోసం పూర్వం రాక్షసులు చేసే ఒక హోమం అన్నమాట. ఇందులో అనేక తాంత్రిక ప్రయోగాలు, వామాచారాలు ఉంటాయి, బలులు ఇస్తారు వాళ్ళు, కానీ చాలా తీవ్రంగానూ చేస్తారు. ఈ హోమం చేశాక మద్యం మగువ, మాంసము ఇలా పంచమకారాలు సేకరిస్తారు వాడు. అన్నీ అమ్మవారే, విచిత్రం. అయినా ఇన్ని మార్గాలు పుట్టాయి, సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. అంత మాత్రం చేత అవతలవాడు సామాన్యుడు అనుకోవడానికి వీల్లేదు. ఆ మార్గం మనం అనుసరించనకూడదు. ఎవడి మార్గం వాడిది. వామాచారము, కౌళాచారము, దక్షిణాచారము, సమయాచారము అని నాలుగు ఆచారాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆచారాలు అమ్మవారికి ఇష్టమే. అందుకే చూడండి వరుసగా వామాచార తత్పరాని, కౌళిని కేవలానర్ఘ్య అని అమ్మవారికి కౌళిని అని కూడా పేరు. కౌళ మార్గతత్పర సేవిత అని కూడా పేరు. కౌళ మార్గము ఉంది. దక్షిణాచార పూజిత అని ఉంటుంది, సమయాచార పూజిత అని ఉంటుంది. ఇలా అన్ని పూజితులు ఆవిడ అన్ని రకాల పూజలు అందుకుంటుంది ఆ తల్లి. కాకపోతే జ్ఞానులు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు దక్షిణాచారాన్ని, ఇంకా మహాత్ములు సమయాచారాన్ని పుచ్చుకుంటారు. తక్కిన వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి ఇటు సమయాచారాన్ని, ఇటు కౌళాచారాన్ని పుచ్చుకుంటారు. ఎక్కువ మంది వామాచారం కేసి ఆకర్షింపబడడంలో రహస్యం అది. వామాచారంలో తమ శరీరాన్ని స్త్రీ సంభోగం ద్వారా కూడా ఉద్దీపనం చేసుకునే ఒకనొక విచిత్ర ప్రక్రియ ఉంది. అటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంతమంది ఒకళ్ళు అరా సన్యాసుల రూపంలో మనకి తగులుతున్నారు. కాకపోతే దాంట్లో చాలా ప్రమాదకరం ఉన్నది. అయినా ఇది కూడా ఒక ఆచారం కనుక ఆచారం కిందే చూడాలి. లేకపోతే అంతకు మించి స్థాయికి వెడితే ఒక్కోసారి అది పెడిచుకొట్టి ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ దక్షిణాచారము, సమయాచారమే తప్ప ఇటు వామాచారం, కౌళాచారం పుచ్చుకోరు. పూర్తిగా వామాచారం మీద ఆధారపడేవాళ్ళు ఎవరంటే ఇదిగో రాక్షసులు అనమాట. ఇంద్రజిత్తు వంటి వాళ్ళు వామాచారంతో అర్చన చేస్తారు, భయంకరమైన జంతుబలు ఇస్తారట. అలాగే వాడు ఆ యజ్ఞం చేస్తే ఆ రోజుకి ఇంక వాడిని ఎవరూ చేయించలేరు. 24 గంటలు ఈ అభిచార హోమం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే ఇంకా పూట వాడు ఏదైనా చేయగలుగుతాడు. మహానుభావుల్ని కూడా వధించడానికి కావలసిన అస్త్రశస్త్ర విద్యలు, శక్తులు సమస్తం వాడిని ఆవేశిస్తాయన్నమాట. అటువంటి హోమం చేస్తున్నాడు ఇంద్రజిత్తు రామలక్ష్మణుల్ని వధించడానికి. ఇది విభీషణుడు తెలుసుకుని యుద్ధరంగంలోంచి హఠాత్తుగా మాయమయ్యాడు ఇంద్రజిత్తు. వాడిప్పుడు అమ్మవారిని నికుంభిలాదేవిని అర్చన చేస్తున్నాడు ఏకాంత ప్రదేశంలో. ఆ నికుంభిలా యాగం జరిగిందో, అభిచార హోమం జరిగిందో, అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, అభేద్య కవచం ఇస్తుంది వాడికి. ఆ కవచాన్ని మన బాణాలతో తెగ్గొట్టలేము. వాడికి అస్త్రాలు శస్త్రాలు వస్తాయి. వాడు తప్పక రామలక్ష్మణులు కూడా వధించే శక్తి పొందుతాడు. కాబట్టి ఆ యజ్ఞం మధ్యలో పాడు చేసేయాలి మనం. యజ్ఞం కనుక మధ్యలో ఆగిందా వాడు తప్పక మన చేతిలో చచ్చిపోతాడు. ఈ వామాచారాలకు అదో నియమం ఉందండో, అవతల వాడినైనా చంపుతుంది, లేకపోతే ఎవడు దానిని ప్రయోగించాడో వాడిని చంపుతుంది. కాశీరాజు గారికి సుదక్షిణుడు అని కొడుకుండేవాడు. వాడు ఒకప్పుడు కృష్ణుడి మీద పగబట్టాడు. కాశీరాజు గారికి కృష్ణుడు అంటే ద్వేషం వచ్చింది. ఎందుకంటే పౌండ్రక వాసుదేవుడు మొదలైన వాళ్ళందరితో స్నేహం, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, ఈ కాశీరాజు వీళ్ళందరూ స్నేహితులు. అందుకని కృష్ణుడి మీద ద్వేషంతో కృష్ణుడిని చంపడానికి యుద్ధానికి వెళ్ళాడు. సరే, శ్రీకృష్ణుడు చక్రంతో వాడి తల నరికి ఈ తలని కాశీలో పడేటట్టు చేశాట. ఆ సమయంలో సుదక్షిణుడు కాశీరాజు కొడుకు సింహాసనం మీద కూర్చునున్నాడు. వాడి కాళ్ళ దగ్గర పడింది వాళ్ళ నాన్న తల. ఆ తలను చూచి హాహాకారం చేసి ఏ దుర్మార్గుడు ఈ పని చేశాడని అడిగితే పక్కనున్న ఋత్విక్కులు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చెప్పారట, శ్రీకృష్ణుడు చక్రంతో మీ నాన్న నరికి ఇక్కడ పారేశాడని. మా నాన్న తల నరికిన శ్రీకృష్ణుడు అంతం చూస్తానని వెంటనే ఈ అభిచార హోమం చేశాడు. జంతుబలులతో పరమేశ్వరుణ్ణి భక్తితో పూజించాడు. ఆ అభిచార హోమంలో నుంచి ఒక భయంకరమైన భూతం ప్రత్యక్షమయ్యింది. నీకేం కావాలంది? ఓ అభిచార హోమ అధిష్టాన దేవత, మా నాన్న ప్రాణం తీసిన శ్రీకృష్ణుణ్ణి ద్వారకానగరంతో సైతంగా కాల్చి బూడిద చేసిరమ్మన్నటువాడు. అభిచార హోమంలోంచి వచ్చిన ఆ భయంకర భూతం బయలుదేరి ద్వారకానగరాన్ని తగలబెట్టడం మొదలెట్టింది. ఇది తెలుసుకున్న కృష్ణుడు మళ్ళీ సుదర్శన చక్రంతో ఆ భూతాన్ని కొట్టేశాడు. ఆ భూతం సుదర్శన దెబ్బ తట్టుకోలేక సుదర్శన చక్రం వీపు మీద పటాపటా కొట్టేస్తూ ఉంటే అగ్నిజ్వాలలతో కూడిన సుదర్శనపు వేడిని తట్టుకోలేక ఆ అంచులు తనని కోసేస్తూ ఉంటే బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూ గగ్గోలు పెడుతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కాశీరాజు కొడుకు సుదక్షిణుణ్ణి ఋత్విక్కులతో సైతంగా కాల్చిపూడి చేసేసిందిట. వాడేగా సృష్టించాడు, ఎవడు సృష్టించాడో వాడినే చంపేసింది. అందుకే అభిచార హోమములు అయితే అవతలవాడిని చంపగలుగుతాయి. అవతలవాడు ఇంతకంటే గొప్పవాడైతే చంపలేకపోతే వెనక్కి తిరిగి వచ్చి ప్రయోగించిన వాడిని నాశనం చేస్తాయి. అందుకే అజ్ఞానులు తప్ప జ్ఞాని ఎప్పుడూ అభిచార హోమం, సమయాచారాన్ని విడిచిపెట్టి వామాచారం వంటి భయంకరాచారాల జోలికి వెళ్ళరు. వీడు ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టాడు, ఆ యజ్ఞాన్ని పాడు చెయ్యి, పాడు చేస్తే రామలక్ష్మణులకి విజయం వస్తుంది అని విభీషణుడు సలహా ఇచ్చాడు. వెంటనే లక్ష్మణుణ్ణి హనుమంతుడు భుజం మీద ఎక్కించుకున్నాడు. వానర సైన్యం అంతా కలిసి వెళ్ళిపోయింది. ఇంద్రజిత్తు అద్భుతంగా దీక్షలోకి వెళ్ళిపోయాడు. దీక్షలో ఉన్నప్పుడు కదలకూడదనమాట. ఆ కదలకుండా వాడు కఠోర నియమంతో నికుంభిలాయై స్వాహ అంటూ తాంత్రిక విధానంతో హోమం చేస్తున్నట్ట. ఆ సమయంలో వానరులు వచ్చేశారు, రాక్షసుల్ని చావగొట్టేశారు, యజ్ఞకుండాలు విరగ్గొట్టేశారు, ఆ మలమూత్ర విసర్జన చేశారు, అగ్నిని ఆర్పేశారు, అందులో కళ్ళు పోసేశారు, మొత్తం మీద అభిచార హోమాన్ని ధ్వంసం చేసేశారు. ప్రాణాయామం చేస్తున్న ఇంద్రజిత్తు ముక్కు పుచ్చుకొని పీడించేశాట హనుమంతుడు కూడా. దెబ్బతో వాడు లేచాడు, యాగం మధ్యలో ఆపేసి లేచాడుగా, అందుకే లక్ష్మణుడి చేతిలో ఆ పూట దుర్మరణం పాలయ్యాడు. ఈ విధంగా లక్ష్మణుణ్ణి తీసుకువెళ్ళి ఇంద్రజిత్తు యాగం మధ్యలో భ్రష్టమయ్యేలా చేసి ఇంద్రజిత్తు దుర్మరణానికి మూలకారకుడయ్యాడు మహానుభావుడు. అందుకే హనుమంతుడంటే చాలా ప్రత్యేకమైన భక్తి లక్ష్మణుడికి అన్నమాట. రామచంద్రుని కూడా మూపును పెట్టుకు మోసాడు. రామరావణ యుద్ధంలో కూడా ఒకటా రెండా, ఎన్నెన్ని విచిత్రాలండి హనుమంతుని యొక్క లీలలు. ఆ రామాయణ సంబంధమైన లీలలు కాకుండా మనం ఎక్కువగా పరాశర సంహితమైన లీలల్లోకి వెడితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. హనుమంతుడి యొక్క మహామహిమోపేతమైన కథలు ఎక్కువ భాగం పరాశర సంహితలు ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే కథ ప్రతి మంగళవారం మననం చేస్తే లేక రాసుకుని కథ రూపంలో చదివితే అలా ఎన్నాళ్ళు 9 మంగళవారాలు పిల్లలు చాలా గొప్ప జ్ఞానులు అవుతారు. ఇప్పుడు చెప్పబోయే కథ దీనికి మహిమ కూడా పరాశర సంహితలో చెప్పాడు. ఈరోజు చెప్పబోయే కథలో అంత అద్భుత శక్తి ఉన్నదట. 9 మంగళవారాలు ఈ కథని మననం చేయడం అంటే విన్న కథను గుర్తుకు తెచ్చుకోవడం అనమాట. లోపల ఓహిలా చెప్పారు కదా అని, లేదా వీలుంటే లఘువుగా రాసుకుని క్లుప్తంగా తేట తెలుగులో దానిని పఠనం చేసిన, పారాయణ చేసిన అటువంటి వాళ్ళకి పిల్లలకు అత్యద్భుత జ్ఞానం వస్తుంది. ఈ భాగం నుంచి మొదలుపెట్టి హనుమంతుడి లీలలు వస్తున్నాయే, ఇవన్నీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. అందువల్ల ప్రతి భాగము కూడా చాలా జాగ్రత్తగా వినడమైనా చెయ్యాలి లేక చదవడమైనా చెయ్యాలన్నమాట. ఇప్పుడు చెప్పేదేమో పిల్లలకు ఉపయోగపడితే రాబోయే భాగంలో వచ్చేటటువంటి కథ ఏమో భార్యాభర్తల ఐకమత్యానికి పనికొస్తుంది. ఇలాంటి అత్యద్భుత లీలలతో కూడినది పరాశర సంహిత అంటే. మానవులన్నాక ఇహం ఉండాలి, పరం ఉండాలి. ముందు ఇహలోకంలో మనకి సుఖం ఉంటేనే కదా పరం సంగతి ఆలోచించేది. ఇంట్లో రోజు 3 పిల్లలు కొట్టుకు తెచ్చిపోతూ ఉన్నా, లేకపోతే తిండి లేక మలమల మాడిపోతున్నా, రకరకాల కష్టాలతో ఉన్న అటువంటి వాడికి ఇంకా మోక్షమే ఆలోచన వస్తుంది. మోక్షాసక్తి కావాలంటే ముందు ఐహికములు నశించాలి, నశించాలంటే అవి తీరాలి. అందుకని భగవంతుడైన హనుమంతుడు ఈ కథల ద్వారా ముందు ఇహ సంతోషం ఇస్తాడు, తద్వారా ఇహం తీర్చడం ద్వారా ఇక దీని మీద వ్యామోహం లేకుండా చేసి తద్వారా కైవల్యానికి పంపిస్తాడు, రాముడి దగ్గరికి పంపుతాడన్నమాట. హనుమంతుడు మొత్తం రామాయణ కథ అంతా పూర్తయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడి పట్టాభిషేక ఘట్టంలో ఆయన చెయ్యింది ఉంది, అసలు ఆయన లేకపోతే అనుక్షణము ఎక్కడ ఏమీ లేదు. పట్టాభిషేక సమయంలో సీతారాములకు ఎదురుగుండా కూర్చుని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశాడు. మామూలుగా రామాయణంలో అయితే రాముడు సీత ఆయన్ని గౌరవించినట్టుగా ఉంటుంది, ఒక హారం ఇచ్చినట్లుగా. కానీ పరాశర సంహితలో చాలా అత్యద్భుతమైన కథ ఉన్నది. పట్టాభిషేకం అయ్యాక రామచంద్ర ప్రభువు అందరికీ సత్కారాలు చేయించేట. ఒక్కొక్క వానరుడికి, సుగ్రీవాదులకి, అందరికీ కూడా వారి వారి అర్హతల్ని బట్టి. తనకి మేలు చేసిన వాడికి ప్రత్యుపకారం చేయటం మహాత్ముల లక్షణం. ఏమీ ఉపకారం చేయకపోయినా, అపకారం చేసేవాడైనా రామా అని ప్రార్థిస్తే ఉపకారం చేసే భగవంతుడు రాముడు. అంటే రాముడి లక్షణం అది. వాడు ఎవడైనా ఎంత దుర్మార్గుడైనా సరే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒకే ఒక్కసారి రామా నేను నీ వాడిని అని ఎవరైనా అంటే చాలు వారికి, ఎవరికైనా ఏ ప్రాణికైనా సర్వభూతేభ్య అన్నాడు. ప్రాణులందరికీ, అందరూ ప్రాణులకి, మరి పక్షపాతం లేదు. మావాడ పరాయివాడ శత్రువ మిత్రువ ఇలాంటి లేకుండా అందరికీ దదామి అభయం, అభయం ఇస్తాను, భయం లేకుండా చేస్తాను, వాళ్ళకి అభయం వరంగా ఇస్తాను. ఏతత్, ఇది మమ వ్రతం అన్నాడు. నాకు వ్రతము అన్నాడు ఆయన, అదొక వ్రతం ఆయనకి. అటువంటి రామచంద్ర ప్రభు హనుమంతుడిని చూచాడు. హనుమంతుడికి మాత్రం ప్రత్యేకంగా ఇవ్వలేదు కానీ సీతాదేవికి ఒక గొలుసు ఇచ్చాట. ఈ గొలుసు ముత్యాలహారం, చాలా అందమైన ముత్యాలహారం, బంగారంతో తయారు చేయబడి మంచి ముత్యాలు దానికి తాపడం చేయబడున్నాయి. ఇంకా ఇవి కాకుండా అమూల్య రత్నములు కూడా ఉన్నాయి. ఈ హారం సీతకిచ్చాక సీత మెడలో వేసుకున్నాడు. కానీ సీతాదేవి ఏం చేసింది, ఆ హారం మెడలో వేసుకుని వెంటనే తీసేసింది. తీసి హనుమంతుడి కేసు చూసింది, రాముడి కేసు చూసింది, ఇటు హనుమ కేసి ఇటు రాముడి కేసు చూస్తుంది అది చీటికి మాటికి. ముహుర్రు ముహు అంటే మాటి మాటికి చూసిందిట. తాం ఇంగితజ్ఞ ఆమెను చూచాడు రాముడు. ఆ చూచిన రాముడికి రామాయణంలో యుద్ధకాండలో పట్టాభిషేక ఘట్టలో ఏమన్నారు, ఇంగితజ్ఞ అని ఒక విశేషణం వాడారు. ఇంగితమిరిగినవాడు, ఇంగితమిరుగుట అంటే ఎవరిలో ఏమి ఆలోచన ఉన్నదో చూసి చూడగానే కనిపెట్టడం. అందుకే ఇంకొక ముక్కలు చెప్పాలంటే పరేంగితజ్ఞులు, పరుల యొక్క ఇంగితమును తెలిసినవారు అని కూడా అంటాం మనం. అన్నీ ఎరిగినవాడు, ఎక్కడ ఎవరి చేత ఏ పని చేయించాలి, ఎవరిలో ఏ ఆలోచన ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అని అందరినీ గ్రహించి వారి వారి మనస్సులకి సంతృప్తి కలగజేయడంలో రాముడిని మించిన వాడు ఎవడు లేడు. అందుకే ఆయన భగవంతుడు అన్నారు. ఏ మానవుడిలో అయినా ఈ శక్తులు ఉంటే వాడు కూడా భగవంతుడు అయిపోతాడు, కాకపోతే అది కష్టం. అందుకని సీత ఈ గొలుసుకేసి తనకేసి హనుమంతునికేసి పదే పదే చూడడం కనిపెట్టిన రాముడు వెంటనే ఏమన్నట్టే సీతతోటి, సీత ఈ గొలుసు నీ దగ్గరట్టే పెట్టుకుంటే ఏం లాభం, ఇక్కడున్న వాళ్ళల్లో నీకు ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంటే వాళ్ళకి గొలుసు ఇచ్చేయి, కానీ అక్కడ కూడా కొన్ని నియమాలు ఉండాలి అన్నాడు ఆయన. గొలుసు ఇమ్మన్నాం కదా అని పక్షపాతంతో పనికి మాలినవాడికి ఇవ్వకూడదు. అసలు అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లో పనికి మాలినవాడికి ఇవ్వదని ఆయనకి తెలుసు. హనుమంతునికేసి చూస్తూ తనకేసి చూస్తూ ఉంటేనే ఈ గొలుసు హనుమంతునికి ఇవ్వాలి అని ఆమె మనస్సులో ఉందనే విషయం రాముడికి తెలియదా, తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు. కానీ లోకం ఏమనుకుంటుంది, చూసారా హనుమంతుడు సీతాదేవిని చూడడానికి వెళ్ళబట్టి కదా గొలుసు ఇచ్చింది, మేము చూడడానికి వెళ్ళలేదు కాబట్టి మా మీద పక్షపాతంతో మా ఎవ్వరికి ఇవ్వలేదు అని ఇంకోటి అనుకోకూడదు. అందుకని ఆయన ఏం చేశాడు, నువ్వు ఈ గొలుసు ఎవరికి ఇవ్వాలి అంటే ఒక అసాధారణ వ్యక్తికి ఇవ్వాలి. ఆ అసాధారణ వ్యక్తి అంటే ఏమిటి, వాడిలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటి, పౌరుషం, అందులో పురుష లక్షణం ఉండాలి. పౌరుషం అంటే అది పురుష ప్రయత్నం చేసేవాడు అయి ఉండాలి. నిత్యం తన పౌరుషం కోల్పోకుండా పురుష ప్రయత్నం విడిచిపెట్టకుండా ఏ పని అయినా సాహసంతో చేసేవాడు అయి ఉండాలి. మూడవది ఉత్సాహం ఉండాలి వాడిలో. అస్తమాటు నీరసంగా మనం ఎక్కడ చేస్తామండి ఈ పని, కొంతమంది అయితే ఏ పనైనా మనం ఎక్కడ చేస్తామండి అంటాడు. పైగా మన కూడా అందరినీ కలుపుకుని పోని వాడు చేయలేకపోతే చేయలేకపోయాడు. పద్మాకర్ గారు ఈ పని మనం ఎక్కడ చేస్తామండి అంటే నేను చేయలేను అనేవాడు ఉద్దేశం. కాబట్టి అలా ఇతరులను కూడా కలుపుకుని మనం ఏం చేయలేమని ఏడుస్తూ కూర్చునేవాడి వల్ల వాడికి ఉపయోగం లేదు, ఇతరులకి ఉపయోగంలా. అలా కాకుండా నిరంతరం ఏదో ఒక కార్యం సాధించాలి. అసలు కార్యసాధకుడికి అలసట ఉండదు, వాడికి నిద్ర ఉండదు, ఆహారం అక్కర్లా. మహానుభావుల యొక్క లక్షణం అది అన్నారు వాళ్ళు. ఎప్పుడైనా వెళ్ళి కార్యరంగంలోకి దూకితే ఎటువంటి కష్టాలలో ఉన్న ఎటువంటి అలసటలో ఉన్న అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళని ఉత్సాహవంతులు అంటారు. పౌరుషం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, సాహసం ఉండాలి, బుద్ధి ఉండాలి, తెలివితేటలు కూడా ఉండాలి. ఇవన్నీ వాటితో పాటుగా విచక్షణ ఉండాలి, మంచితనం ఉండాలి. ఇవన్నీ ఇవాళ ఉండి రేపు పోకూడదు. మళ్ళీ ఒకరోజేమో మంచి హుషారుగా ఉంటాడు ఒక్కొక్కడు, మర్నాడు ఏడుపు మొహంతో ఇలా కూర్చుంటాడు, ఒక్కొక్కరోజు చాలా చక్కగా మాట్లాడతాడు, ఒక్కో రోజేమో అంతలోనే మనస్సు మారిపోయి బిగుసుకుపోతాడు. ఇవన్నీ అజ్ఞాన లక్షణాలు. కాబట్టి అనుక్షణము నిత్యం ఇవన్నీ ఉండాలి. ఈ ఉత్సాహము, పౌరుషము, సత్వము, ఆంధృశంశం ఇలాంటి దివ్య లక్షణములు యస్మిన్నేతాని నిత్యద, నిత్యం ఎవరిలో ఉంటాయో ఈ లక్షణములు వారికి ఈ గొలుసు ఈ ప్రదేహి శుభగే హారం యస్య తుష్టాసి భామిని. వాల్మీకి మహర్షి కూడా అన్నాడు ఈ మాట రామాయణంలో పట్టాభిషేకంలో శ్లోకం అన్నమాట. ప్రదేహి శుభగే హారం యస్య తుష్టాసి భామిని. భామిని ఓ స్త్రీ శిరోమణి, ఓ సీత ఈ హారాన్ని ప్రదేహి ఇమ్ము అన్నాడు. సంతోషంగా ఇయ్యి అని చెప్పడం అన్నమాట. అండంలోని అమ్మవారిని శుభగే అని సంబోధించాడు. అక్కడుంది గొప్పతనం. ఒక్కొక్క పదం ఒక్కొక్క భాష్యం చెప్పదగినది. భగ అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృతః. సంపూర్ణ ఆధిపత్యం, ప్రపంచమంతటిని ఏలగలిగే శక్తి ఉన్న ఆధిపత్యాన్ని, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడి యొక్క లక్షణం అన్నమాట ఆధిపత్యం అని అర్థం. సంపూర్ణ ఆధిపత్యం ఒకటి, మంచి వీరత్వం, కీర్తి, ధనము, జ్ఞానము, వైరాగ్యము, ఈ ఆరింటిని షణ్ణాం వర్గో భగస్మృత, ఈ ఆరింటిని కలిపేమంటారు భగ అంటారు. ఇవి ఎవరిలో ఉంటేవాడు పురుషుడైతే భగవాన్, స్త్రీ అయితే భగవతి అని పిలువబడుతుంది అనమాట. అది భగవతి అంటే, భగవాన్ అంటే అదనమాట. మనం పుల్లింగంలో అయితే భగవాన్ అంటాం, స్త్రీలింగంలో భగవతి అంటాం. ఇవన్నీ కలిగిన మహాదివ్య లక్షణాలు కలిగినటువంటి స్త్రీ గనక అమ్మవారు సుభగ అన్నాడు. మంచి అత్యద్భుతమైన భగ లక్షణములు కలిగిన తల్లి, ఉత్తమోత్తమ స్త్రీ అంటే సాక్షాత్తు అమ్మవారే, ఆదిలక్ష్మివి నీవు అని చెప్పడం అనమాట. ఈ సుభగ యొక్క లక్షణమే సౌభాగ్యం అంటే. సౌభాగ్యం అనేది వృద్ధి అంటారన్నమాట వ్యాకరణలో. అంచేత అమ్మవారికి అసలు ఆ సంబోధనలోనే నీవు సుభగవి, అంత తేలిగ్గా పక్షపాతంగా నీలో ఇన్ని దివ్య లక్షణాలు ఉన్న ఆవిడికి ఒక వ్యక్తికే ఇవ్వాలని అనిపించదు, కానీ అవతల వాడిలో ఉన్న ప్రతిభని బట్టి ఇస్తుంది తప్ప. కాబట్టి నువ్వు సుభగవి, నీ దగ్గరున్న గొలుసు చాలా గొప్పది. నువ్వు ఎవరికైనా ఇస్తే, ఒక సౌభాగ్యవతి తన గొలుసుని ఎవరికైనా ఇస్తే అది సౌభాగ్యం కాకేమవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్కార్యక్రమాలకు ఏదన్నా చేస్తే వాడంత గొప్పవాడు మరొకడు ఉండడు. వాడికి ఉన్న ఐశ్వర్యం కొన్ని కోట్ల రెట్లు అభివృద్ధి చెందుతుంది. అదే దాని గొప్పతనం అనమాట. అందుకే సత్కార్యములకే ధనం వినియోగపడాలి. మేము అప్పుడప్పుడు మీకు చెబుతూ ఉంటాం కారణం అది. ఇప్పుడు మేము ప్రవచనాలు చేస్తున్నాం, ఈ ప్రవచనాలు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు కూడా ఓ 1000 రూపాయలు 1500 ఖర్చు పెడితే సహప్రయోజకులు అంటారు మిమ్మల్ని, సహసమర్పణ చేయొచ్చక్క. సిరి ఆంజనేయం మా నాన్నగారి పేరు మీదుగా ఈ ఎపిసోడ్కి ప్రసారం చేయండి అంటే కట్టేది అంత ఇంత విసరు. కానీ ఈ అత్యద్భుత కార్యక్రమాన్ని మీరు చేశారు, అలాగే మేము చెప్పే అనేక అనేక ఉపన్యాసాలు ఉంటాయి, ఈ ఉపన్యాసాలకు మీరు కట్టే ఆ కాస్త డబ్బు ఉందే అది మీ కుటుంబం మొత్తాన్ని ఒక ఉత్కృష్ట స్థాయికి తీసుకెడుతుంది. నేను చెప్పాను, నన్ను నమ్మి ఆ పని చేయండి కావాలంటే, మీకు దానికి తగిన ఫలితం రాకపోతే అడగండి కావాలంటే చెబుతా. ఎందుకని, సత్కార్యక్రమమునకు వినియోగించే ప్రతి 10 పైసలు కొన్ని కోట్ల రూపాయల కంటే ఎక్కువ, దానం చేసిన దానికంటే ఎక్కువ శక్తి వస్తుంది అని చెప్పారు. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయ కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. నారద పురాణంలో ప్రామాణిక శ్లోకం ఇది. అంటే ఏమిటో తెలుసు కదా, సజ్జనానాం విభూతయ, మహాత్ముల సంపదలు అహో సదుపభోగయ, ఆహా సత్కార్యక్రమాలకు ఉపయోగపడతాయి కదా, జ్ఞాన కార్యక్రమాలకు ఉపయోగపడతాయి కదా. ఇదిగో మహానుభావుల ఉపన్యాసాలు స్పాన్సర్ చేయడానికి ఆ డబ్బులు ఉపయోగపడితే అది సత్కార్యక్రమం అనమాట, ఒక పూజ ఉపయోగపడితే అది సత్కార్యం అనమాట. ఇలాంటి సత్కార్యక్రమములకి, దాన ధర్మాలకి, పవిత్ర కార్యాలకి మహాత్ముల డబ్బు ఉపయోగపడుతుంది. దానికి ఉదాహరణ చెప్పారు నారద పురాణంలో ఏమని, కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. కల్పవృక్షానికి పళ్ళు కాస్తాయి, ఈ పళ్ళు ఎవరు తింటారు, దేవతలు తింటారు. కల్పవృక్షం పళ్ళు దేవతలు తింటారు కానీ నీచులు తినరు. అలాగే మహాత్ముల కార్యక్రమములు ఇలాంటి మహత్తర కార్యాలకు వినియోగపడతాయి. దీనికి వ్యతిరేకంగా అక్కడే 2వ శ్లోకం కూడా చెప్పారు నారద పురాణంలో, అహో దురుపభోగాయ దుర్జనానాం విభూతయ పిచుమంద ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే అని. అంటే వేప చెట్టుకి పళ్ళు కాసాయి, ఈ వేప పళ్ళు ఎవరు తింటారు, కాకులు తింటాయి. వేప పళ్ళు కాకులే తిన్నట్టుగా నీచుల సంపాదన నీచ కార్యాలకు వినియోగపడతాయి, తాగడానికి, తందనాలు ఆడడానికి. అంతేగాని ఇలాంటి పవిత్ర కార్యక్రమాలకు రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు అని అర్థం అన్నమాట. కానీ ఎవడు పవిత్ర కార్యానికి ధనాన్ని ఖర్చు పెడతాడో, లేక పవిత్రులకి దానం చేస్తారో, అటువంటి వాళ్ళకి శాశ్వతము ఆనందం. అందుకే సంతోషముతో ఓ శుభగా సౌభాగ్యవతి సీతామాత, నీవు ఎవడి మీద ఆనందం కలిగితే వాడికి ఈ హారం ఇచ్చేయి అని రామచంద్రుడు సీతతో అనగానే, సీత వెంటనే ఇంకేముంది, ఇన్ని మీరు చెప్పిన ఉత్సాహము, ఉపౌరుషము, ఈ ప్రేమ, ఈ దివ్య లక్షణాలన్నీ నిత్యం ఎవరిలో ఉంటాయండి, ఎవరిలో పడితే వాళ్ళలో ఉండవు, ఒక్క మారుతిలోనే ఉన్నాయి. కాబట్టి నాకు తెలుసు గనక, ఆయన ఎంత గొప్పవాడో నాకు తెలుసు గనక, ఆయనకే ఇస్తున్నానని మారు మాట్లాడకుండా ఆయనకి ఇచ్చేసింది ఆహారం. ఇది రామాయణంలో హనుమంతుడు ఆహారం మెడలో వేసుకుని ప్రకాశించాడు అని ఇక్కడికే చెప్పారు. మిగతా అక్కడ చెప్పాలి, అక్కడ రామాయణంలో అంతవరకు అవసరం గనక, హనుమ చరిత్ర ప్రధానంగా చెప్పకూడదు కనుక అక్కడ. కానీ పరాశర సంహితులు ఏమన్నారు తెలుసా, ఈ హారం మెడలో వేసి తర్వాత మళ్ళీ తీసైనా అందులోంచి ఒక్కొక్క పూస తీసి పటక్కన నోటితోటి కొరికి ఉఫ్ అని వదిలేయడంట. ఒక్కో పూస తీయటం, దాన్ని పీకడం, ఇలా చూడడం, బయట పారేయడం. దాంతో చూసేవాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. సీతకి తెలుసుగా ఈయన ఎందుకు చేస్తున్నాడు, అదేమిటి హనుమ, అంత అమూల్యమైన హారం నీకు ఇస్తే దాన్ని చక్కగా మెడలో వేసుకోక నోట్లో పెట్టి పటక్ పటక్కన ఒక్కొక్క పూస పీక అవతల పారేస్తున్నావు, ఇదే కదా మీ జాతి బుద్ధి. స్వతసిద్ధంగా భయభర్త లక్షణాలు అంటారు వీటిని, దీనినే ప్రాకృతిక లక్షణములని కానీ నిసర్గనిష్ట అని కూడా అంటారు. నిసర్గ అంటే సహజంగా వస్తుంది. నువ్వు కోతివి, కోతికి సహజంగా లక్షణాలు ఏంటంటే ఇలా పేకడాలు, గిల్లడాలు, ఈ లక్షణాలు ఉంటాయి. ఇంత జ్ఞానివైనా, గురువువైనా, మహానుభావుడివైనా, ఇన్ని సద్బుద్ధులున్నా ఎక్కడో ఒక చోట జన్మలక్షణం ఒకటి పట్టి పీకుతూ ఉంటుంది. ఆ జన్మలక్షణంతో పూసలు పీకుతున్నావా అందిట. ఆవిడ అనాలని అనలా, పక్కవాళ్ళు ఏమంటారో అది ఆవిడే అంటే ఆయన ఏం సమాధానం చెబుతాడో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు అపార్థం చేసుకోరు. అలా అనగానే, లేదు తల్లి, జన్మలక్షణంతో కోతికుండే చాపల్యంతో ఈ పూసలు పీకి నేల మీద వేయటం లేదమ్మా, మరి దేనికి వేస్తున్నావు నాయనా? ప్రతి పూసలోనూ రాముడు సీత, సీతారాములు కనపడితేనే కదా నాకు ఇష్టం. ఈ పూస కొరికి అందులో రాముడు సీత ఉన్నాడా అని చూసి ఆనందంతో మళ్ళీ కిందేస్తున్నానమ్మా అన్నట్ట. అంటే ప్రతి జీవిలో, ప్రతి పదార్థంలో సీతారాముల్ని కనపడతారా అని వెంటనే పక్కనున్న అంగదుడు అడిగాడు. అంతటా రాముడు సీత, సీతారాములే తప్ప ఇంకెవరు కనపడరా నీకు, పూసలు పీకి అందులో సీతారాములు వెతుకుతానంటావు, అంత గొప్పవాడు వేటి నువ్వు, సర్వాంతర్యామి అయిన స్వామిని అంతటా చూడగలవా అన్నట్ట. అంగద అలాంటి ఏం చెబుతాను, నా శరీరం అంతా రోమ రోమము, రామ రామ అంటుంది, నా శరీరం అంతా రాముడే అన్నాడు ఆయన. దానికి ఏమిటి, ఒక ప్రత్యక్ష సాక్ష్యం అన్నాడు ఆయన. వెంటనే హనుమంతుడు రెండు చేతులతో ఆ గోల్డ్ బాగా పెరిగున్నాయేమో, ఆ నఖాలతో వక్షస్థలం ఇలా చీల్చి చూపించాడు గుండెకాయ చూసుకొని. అలా చీల్చడంతో ఇంకేముంది, అందులో అద్భుతం, సీతారాములిద్దరూ దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చేశారట. దాంతో గగుర్పడిచింది అక్కడున్న వాళ్ళందరికీ శరీరం కాస్త. మొత్తం పౌరులంతా ఆశ్చర్యపోయారు. జై హనుమాన్కి అన్నారు, మరికొంతమంది సీతారాములకి జయహో అన్నారు. అందరికీ అర్థమైంది, హనుమంతుడు గుండెకాయ చీల్చి కూడా రాముడిని చూపించగలడు. మళ్ళీ ఆయన చెయ్యి వదిలేగానే గుండె యథాప్రకారం అతుక్కుపోయింది. హనుమంతుడు చీల్చి చూపించాడని మీరు పీల్చుకోవద్దు. మీరు చీల్చుకోవాలంటే అంత స్థాయికి వెళ్ళాలి. మనకు కూడా దివ్యశక్తి వస్తుందంటే ఎందుకు రాదు, మానవుడు ఎప్పుడైనా సాధకుడైతే వెడతాడు. కానీ అజ్ఞానంతో గుండెకాయ పీక్కోకూడదు. అజ్ఞానం వేరు, జ్ఞానం వేరు గనక. ఆ మహానుభావుడు అణువణువున రాముడిని నిలుపుకున్నాడు కాబట్టి ఆయన శరీరంలో ఏ భాగానికి నమస్కారం చేసినా అదొక అద్భుతమైనటువంటి దివ్యస్థితి. అందుకే ఇది జ్ఞానప్రధానమైన దివ్య కథ అన్నారు. హనుమంతుడు వక్షస్థలం చీల్చి సీతారాములు చూపించిన ఈ ఘట్టం చిన్నపిల్లల చేత కూడా వినిపిస్తే అటువంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి జ్ఞానం వస్తుందట, తెలివితేటలు పెరుగుతాయని. కొంతమంది పిల్లలకి ఎంత చదివినా జ్ఞాపక శక్తి ఉండదు, ఒకవేళ పరీక్షకు వెళ్ళాక మర్చిపోతూ ఉంటారు. ఏదో మొత్తం మీద వాళ్ళకి అనుక్షణము విద్యా సంబంధమైన ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కలియుగంలో అయితే. అలాంటి పిల్లలకి ప్రతి మంగళవారం విడిచిపెట్టకుండా 9 మంగళవారాలు ఈ కథ వినిపించండి, క్యాసెట్ రూపంలోనో లేకపోతే మీరే కంఠస్థం చేసో వినిపించండి. అసలు ఇళ్లలో పెట్టుకుని ఇలాంటి క్యాసెట్లు వినాలి, శ్రద్ధాశక్తులతో వింటే ఆ పిల్లలకు వినిపిస్తే 9 మంగళవారాలు చాలు, పిల్లలకు మంచి జ్ఞానం వస్తుంది. నిత్యం ఇలా వినిపిస్తే, నిత్యం అంటే నేను చెప్పేది ప్రతి మంగళవారం, శాశ్వతంగా వినిపిస్తే ఇంకవాడు వద్దంటే విద్యార్థుల్లో గొప్పవాడైపోతాడు, మహత్తర జ్ఞానం పొందుతాడన్నారు. దీనికి అంత ఫలితాన్ని చెప్పారు పరాశరులు వారు. దీనిలో అంత లక్షణం ఉన్నదట. ఎందుకంటే సీతారాములు విద్యా విద్యాస్వరూపులు వాళ్ళు, ఆ మహాత్ముల్ని వక్షస్థలంలో చూపించాడు ఆయన. ఇది వినగానే ఈ పైన ఉన్న బుద్ధి సహస్రార కమలం వికసించి వాళ్ళల్లో ఉన్న దివ్య జ్ఞానం మరింత ప్రోత్సాహం అవుతుందట పిల్లలకి. అందుకని పిల్లలకి ప్రత్యేకంగా వినిపించవలసిన దివ్య కథగా దీన్ని పరాశరులు వారు చెప్పారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా సీతారాములిద్దరూ దివ్యమైన మాలతో హనుమంతుడిని గౌరవం చేశారట. ఆ మాలతో ఆయన మెడలో వేసి పూజించి, నాయన బ్రహ్మకల్పం వరకు వర్ధిల్లు, బ్రహ్మాయురస్తు అన్నాడు రాముడు ఇప్పుడే ఆనందంతో. సాక్షాత్తు బ్రహ్మాయువు కలుగ్గాక అన్నాడు. నవమ బ్రహ్మవి కావాలి అని సీతారాములిద్దరూ ఆ రోజే శాసనం కూడా చేశారట. ఈ పట్టాభిషేకం పూర్తయ్యాక సీతాదేవికి హనుమంతుడి మీద ఇంకా ప్రేమ పెరిగింది. ఆయన ఎక్కడ చూస్తే అక్కడే సీతారాములు చూస్తున్నాడు, అంత భక్తి చూపిస్తున్నాడు ఇతరులకి. తాను చూడడం కాదు, ఇతరులకు చూపిస్తున్నాడు. చాలామంది తాము పూజిస్తారు దేవతల్ని, కానీ ఇతరులకి పూజ చేసే విధానం చెప్పరు. తాము అనుభూతి పొందడం కాదు, ఇతరులకు అనుభూతి కలిగించాలి. తమ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి. అలా ఇవ్వగలిగిన వాడే జ్ఞాని. హనుమంతుడు అటువంటి వాడు. ఈ హనుమంతుడికి ప్రత్యేకంగా విందు భోజనం పెట్టాలి అనిపించింది. ఇప్పుడు చెప్పే కథ వింటే ఆకలికి మలమలమాడి చచ్చిపోయే దరిద్రపు స్థితి ఉండదని, ఆహార సంబంధమైన రోగాలు వస్తాయి కొంతమందికి, ఆహారం తింటే పడదు లేదా ఆహారం వేళకి దొరకదు, ఆహారం తింటే మత్తు వస్తుంది కొందరికి, ఆహారం తింటే చదువు మర్చిపోతారు కొందరు, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయే, ఈ ఆహార సంబంధమైన విషయాలు, తద్వారా వచ్చేటటువంటి రోగాలు, లేదా వేళకి తినడం అనేది అవకాశం లేనటువంటి వాళ్ళకు వచ్చే రోగాలు, ఈ కథ వింటే పోతాయన్నారు. ఉదర సంబంధ సకల రోగాన్ హరతి ఏతత్ కథా అంటాడు. ఈ కథ ఉదర సంబంధ రోగాలను తొలగిస్తుందట. ఇండైజెషన్ అనమాట, ఇంకా కాస్త ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అజీర్ణ సంబంధ రోగాలను తొలగించే కథ ఇప్పుడు చెప్పబోయే కథ. ఈ కథ ఈ భాగంలో అవ్వచ్చు, రాబోయే భాగంలో పూర్తవచ్చు, కానీ ఈ కథని శ్రద్ధగా వింటే అజీర్ణ సంబంధ రోగాలు తొలగించుకోవచ్చు. వింటున్నప్పుడు పొట్ట మీద చేయి పెట్టుకుని కుడి చేతిని సరిగ్గా నాభిస్థానంలో పెట్టుకుని శ్రద్ధగా వినమన్నారు. చూడండి ఎంత గొప్ప కథ ఇది. అందుకని అనమాట, సీతాదేవి రాముడి దగ్గరకు వచ్చింది పట్టాభిషేకం పూర్తయిన మర్నాడు. వెంటనే రామచంద్ర ప్రభు, సీత ఏమిటి ఉదయం పూట ఇలా వచ్చావు అంటే, స్వామి వానరులంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ సత్కారాలు చేసి మీరు కూడా పంపించేద్దామని ఎదురు చూస్తున్నారట. ఎంతో కష్టపడి మనకు ఉపకారం చేసిన ఈ వానరులందరికీ ఒకరోజు ప్రత్యేకంగా విందు భోజనం పెడదాం. శ్రీరాముడి విందంటే ఏమిటో వాళ్ళు 10 కాలాలు చెప్పుకోవాలి. అందరికీ సామూహికంగా పంక్తి భోజనం ఏర్పాటు చేయించండి. ఆ పంక్తి భోజనం కూడా మామూలుది కాదు, పెద్ద పందిరి వేయించేసి కింద బండరాళ్లతో టేబుల్స్ వేసి కింద కూర్చోలేరు పాపం ఈ వానరులు, ఎక్కడ పడితే అక్కడ పాపం. అందుకని వాళ్ళందరికీ కూర్చోడానికి ఆసనాలు ఏర్పాటు చేసి నేను దగ్గరుండి పర్యవేక్షణ చేయించి వండించే దివ్య పదార్థాలతో భోజనం పెడదాం. ఇంతవరకు వానరులు అడవులలో తిరిగారు, శాఖామృగాలు కదా వాళ్ళంతా, మరి పళ్ళు ఆకులు ఇలాంటి అపక్వ ఆహారాలు తిన్నారు, పక్వ ఆహారం తింటారు ఇప్పుడు. లడ్డూలు, పులిహార, దధ్యోదనం, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, చారు, సాంబారు, అప్పడాలు, ఒడియాలు ఇవన్నీ వేయించి పెడదాం శుభ్రంగా వాళ్ళకి. ఇది కూడా ఒకసారి చూస్తారు రుచి. కానీ చెప్పు నీ మనస్సు అర్థమైంది అన్నాడు ఆయన. హనుమంతుడికి మాత్రం ప్రత్యేకంగా విందు భోజనం పెట్టాలని నా కోరిక. అది కూడా నా చేత్తో, వీళ్ళందరితో కలపను, సహపంక్తి భోజనం కాదు, మన వంటింట్లో కూర్చోబెట్టి చక్క భోజనశాలలో నేనే వండి నేను స్వయంగా వడ్డిస్తా. మన అబ్బాయి అంత మహాత్ముడు ఎక్కడ ఉండడు, ఒకెత్తు అయితే అతడు చేసిన ఉపకారాన్ని యుగ యుగాలకి మర్చిపోలేం మనం. ఇక నా జీవితమే అస్తమిస్తుందనుకున్న సమయంలో, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న సమయంలో, ధైర్యం కోల్పోయిన సమయంలో, కంటికి మంటికి ఏకధారగా అశోకవనంలో శోకం పొందుతున్న సమయంలో నీ వార్త చెప్పి నా ప్రాణం నిలబెట్టాడు. నా ప్రాణం నిలబెట్టిన వాడికి ఇంత అన్నం పెట్టి కాస్త కొస్త సేవ చేసుకుంటానండి అన్నది. శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వి, సీత హనుమంతుడికి ఈ భోజనాలు పెట్టి లేనిపోయిన ఇబ్బంది పెట్టకు, ఆయనకి వీటి మీద వ్యామోహం లేదు, శ్రీరామనామం తప్ప వేరే విందు భోజనం ఆయనకు అక్కర్లా. ఆయనకి లడ్డూలైనా మిరపసున్నుండైనా పులిహారైనా అన్నీ రామే, ఈ తప్పింకేం అక్కర్లా. ఎందుకు ఈ భోజనాలు పాప ఆయన ఇబ్బంది పెట్టకు. ఆయన ఇంకోటి, హనుమంతుడిని సంతోష పెట్టగలిగేంత భోజనం మనం పెట్టలేం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మానవ ప్రయత్నంతో ఆయన కడుపు నిండదు. అనవసరంగా తలగొక్కుంటున్నావు ఆయన పిలిచి, నా మాట విని ఆయన వదిలేసి ఆ హనుమంతుడికి శ్రీరామ్ శ్రీరామ్ అనుకోవడంలో ఆనందం ఈ భౌతిక పదార్థాల మీద ఉండదు. అంచేత వద్దన్నట్టు. మీరు అన్నీ అలాగే అంటారు స్వామి, ఒక్కసారి ఆయనకి విందు భోజనం పెడతానండి, ఆయనకి రామనామం ఇష్టమే కానీ విందు కూడా పెడతాను అన్నది సీత. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. వెంటనే సీతాదేవి హనుమంతుని దగ్గరికి వెళ్ళింది. శ్రీరామ అంటూ కమ్మగా గానం చేస్తున్నాడు ఆయన. పెద్ద కంఠంతో అనుక్షణం రామ అనుకుంటేనే ఆయనకు ఆనందమట. అసలు నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అన్నారు. హరికీర్తి ఎప్పుడు కూడా నోరు నొప్పి పుట్టేలా అరవాలట, మెల్లిగా రామా రామా అనకూడదు, పెద్ద కంఠంతో అరవాలి. అక్కడ కొంతమంది గొణుక్కుంటారు, ఉత్తప్పుడు పెళ్ళం మీద అరవమంటే అరుస్తారు, రామ అనమంటే మాత్రం నోట్లోంచి రామరామ ఆ మాట రాదేమిటో కారణం మరి. అలా కాకుండా భక్తితో కంఠమెత్తి చక్కగా ఉచ్చైశ్వరంతో అరవాలి. రామా రఘురామా హనుమంతుడు అంటున్నాడు. అలా సీత వచ్చేసింది. నాయన ఎప్పుడూ రామనామం చేసుకుంటూ ఉందో కానీ అది వేరే విషయం. రేపు పవిత్ర దివసం, నీకు నేను విందు భోజనం పెట్టాలనుకుంటున్నాను. నీ భోజనం మా వంటింట్లో నేను సొంతంగా పెడతాను. మంచి పీట తెప్పిస్తాను, ఆకు వేయిస్తాను, అన్నీ దగ్గర ఉండి కొసరి కొసరి వడ్డిస్తాను తిను. నీ భోజనం అయ్యాక సుగ్రీవాది తక్కిన వానరులందరికీ కూడా భోజనం అన్నది. ఎందుకులే తల్లి, నాకు ఏదో పళ్ళు కోసుకు తింటాను, ఒత్తప్పుడు రామనామమే నాకు నిజమైన ఫలం, అంతకంటే మధురమైన భోజనం మరేమున్నది, సీతారాముల సేవ తప్ప నాకు వేరే విందు వద్దు, వినోదం వద్దన్నాడు ఆయన. అబ్బాయి, సీతారాముల సేవ అన్నావు కదా, నేను అన్నం పెడితే తినడం కూడా సేవే, నా మాట కాదనకు అన్నది. జగన్మాత గీచిన గీటు దాటగలడా ఆయన? అందులో అమ్మ సీత. ఎందుకో కానీ అస్తమాటు సీతమ్మ సీతమ్మ అంటారు వీళ్ళు. సీతమ్మ అనకూడదు, సీత అనేది సంస్కృత శబ్దం, అమ్మ అనేది తెలుగు. తప్పనిసరి పరిస్థితుల్లో పూర్వులు సీతమ్మ అని పెడితే దానికోసం మళ్ళీ ప్రౌఢ వ్యాకర్త ఆర్యాంబాది సూత్రం ఒకటి రాసి ప్రత్యేకంగా మళ్ళీ ఒక వ్యాకరణ సూత్రం పెడితే కానీ అది సాధ్యపడలేదు. సాధారణంగా అస్తమాటు అనకూడదు, ఎప్పుడో ఒక్కొక్కసారి పొరపాటున సీతమ్మ రామయ్య అన్న తక్కిన వేళలో సీతామాత అనండి అన్నమాట. ఇంకా పైగా సీతమ్మ తల్లి, ఈ మధ్యన ఈ రామాయణాలు వినలేక తలప్రాణం తోక్కొస్తున్నది. మళ్ళీ సీతమ్మ అంటే చాలు కదా పోనీ, అమ్మ చేర్చాక మళ్ళీ సీతమ్మ తల్లి అగ్గినిప్పులాగా. ఇవన్నీ అపశబ్దాలు అయినా భక్తులు ఏం పలికినా పర్వాలేదులేండి, కానీ కొంత సంస్కారం చేసుకుందాం మనం. భక్తులకి విధి నియమాలు లేవు, ఎందుకంటే వాళ్ళకి పాండిత్యం రాకపోయినా భక్తి ఒకటి ఉంది కనుక. పాపం భక్త కన్నప్ప ఏం చేసినా పరమాత్మ స్వీకరించాడు, కానీ కొంతకాలానికైనా మా అందులో మాబోటి వాళ్ళని మేము చెబుతూ ఉంటే ప్రజలు వింటారు, ఇదిగా తీసుకుంటారు కనుక. రామాయణం చెప్పేటటువంటి వాడు కొంచెం ఈ దృష్టిలో పెట్టుకుని ఇన్నిసార్లు ఈ తప్పులు ఉచ్చరించకుండా ఉంటే మంచిది. సరే, ఉచ్చరించినా పర్వాలేదు, అన్నా పర్వాలేదు, అది వేరే విషయం అనుకోండి. భక్తితో ఏదైనా సాధించవచ్చు అని ముందే చెప్పాను. ఇప్పుడు సీతామాత ఏ గీచిన గీటైనా దాటడు హనుమంతుడు గనక, అమ్మ నువ్వు భోజనం పెడతానని ఆజ్ఞాపిస్తే, రమ్మని ఆజ్ఞాపిస్తే కాదంటానా, రేపు ఉదయం వచ్చేస్తాను. ఎన్నింటికి? రేపు మంగళవారం 8 గంటలకి శ్రీ ఆంజనేయం పద్మాకర్ గారు చెబుతారు, ఆ టైంలో భోజనానికి రానాయన. ఆంజనేయం చక్కగా భక్తి టీవీలో చూస్తూ మరీ భోజనం చెయ్యండి ఆవిడ. సరేనమ్మా అన్నాడు ఆయన. మంగళవారం పూట హనుమంతునికి భోజనం పెట్టడం చాలా పుణ్యం. హనుమంతుడు మనకి దొరుకుతాడా, సీత కంటే దొరికాడు కానీ అని మళ్ళీ మనకు అనుమానం. హనుమత్ స్వరూపంగా భావించి హనుమద్ భక్తులకి అన్నం పెడితే హనుమంతునికి పెట్టినట్టే. మద్భక్తాహ ఎత్ర తిష్టంతి తత్ర తిష్టామి నారద అని సుస్పష్టంగా విష్ణువు చెప్పాడుగా, భక్తులు ఎక్కడుంటే అక్కడుంటాడు పరమాత్ముడు. కాబట్టి ఆంజనేయుడి భక్తులకి మంగళవారం నాడు ఇంత అన్నం పెడితే అది హనుమంతునికి పెట్టినట్టే. భగవద్భక్తుల సేవ భగవత్ సేవయే. కాబట్టి అలాగే అన్నది ఆమె. ఆయన ఒప్పుకున్నాడు. మొత్తం మీద మంగళవారం నాడు హనుమంతుడు సీతామాత ఇంటికి వెళ్ళాడు. సీతాదేవి ఆయన కోసం మంచి చక్కని పీట చేసిందిట. కూర్చొని ఆయన అంది. హనుమంతుడు కూర్చున్నాడు పీట మీద, టప్పమని పీట పగిలిపోయింది, విరిగిపోయింది, ముక్కలైపోయింది. నిజానికి హనుమంతుడు అణిమ అనే సిద్ధి కలిగిన వాడు, చిన్న రూపం ధరించి కూర్చోవచ్చుగా, అమ్మవారిని పరీక్షించాలనుకున్నాడు కాస్త. అందుకని ఏ పీట మీద కూర్చున్నా పీట పగలకుండానూ ఉంటుంది, కావాలంటే పగలాగొట్టగలడు ఆయన. అమ్మా ఈ విందులు నాకు వద్దంటే వినకుండా పిలిచావు కదా, చూడు ఈ భౌతికమైన వస్తువులు నన్ను ఆపలేవు అని చెప్పడం కోసం పీట పగలగొట్టేట. ఆవిడ తెల్లబోయింది, నాకు పీట ఎందుకులే తల్లి అని వెంటనే జాయ్ శ్రీరామ్ అన్నాడు. అనగానే ఆయన తోకే నేల మీద అలా చక్కగా చాపలా తయారైందిట, దాని మీద కూర్చున్నాడు. కుచ్చు పైకి ఎత్తుకున్నాడు ఓంకారంలాగా. ఆంజనేయుడికి వెనక అతను తోకి ఇలా పైకి వస్తే అది అచ్చం ఓంకారంలో, అది కూడా నాగరలిపి, సంస్కృత లిపి. అది ఇప్పుడు హిందీలో ఓం రాస్తున్నామే అదనమాట, అది నాగరలిపి అసలు నిజానికి, అదే సంస్కృత భాష. ఆ ఓంకారంలో ఉన్నటువంటి కొసమిరుపులో ఉంటాడనమాట ఆయన. ఆ తోక ఒక్కసారి ఊహ చేయండి అంతే, హనుమంతుడు కూర్చుని తోక, అది ఓంకారము అనే అక్షరంలా కనపడుతుంది అనమాట. అలాగ పెట్టుకుని కూర్చుని కూర్చున్నాడు. అమ్మవారు చక్కని ఆకు వేసింది. ఆకు కూడా ఎలా ఉండాలో శ్రీనాథుడు ఇటు కాశీఖండంలోను అటు భీమేశ్వర పురాణంలో కూడా వర్ణిస్తాడు. ఇది వ్యాస నిష్కాసనంలో. మొగి విర్రసి కర్రకు కూడక పగులక వెడలుపును నిడుపు పసిమియు కలలే జిగురటాకుల పెట్టిరి దిగ దిగ
దేవియాజ్ఞా దివ్య పురంధృల్.
అప్పుడే మువ్వ విరిచింది అరటియాకు, కర్రకు కూడక ముదిరిపోయిన ఆకులు గరుకుగా ఉంటాయి, అలా కరకుతనం లేదు, ముట్టుకుంటే సున్నితంగా ఉంది, కోమలంగా ఉందన్నమాట. పగులక, అరిటాకులు సాధారణంగా పగిలిపోతాయే, అలా పగలలేదట, అది మంచి వెడల్పు ఉందిట, వెడల్పును, వెడల్పు ఉంటే సరిపోతుందా, నిడుపును, పొడుక్కు కూడా ఉంది. పసిమియుగల్లా, పసిమి రంగులో లేతాకులు ఒక రకమైన మిసమిసలాడుతూ పసిమి రంగులో ఉంటాయి. అలాంటి లే చిగురటాకుల పెట్టిరి, లేత లేత చిగురటాకులు పెట్టారు. అది చిగురాకు అంటే చాలు, మళ్ళీ లేత అన్నాడు ఆయన, పసిమి రంగు అన్నాడు ఆయన, ఇంకా ఎన్ని వర్ణనలు చేయాలో అన్నీ చేశాడనమాట. ఆకు చూస్తే కడుపు నిండిపోతుంది, అంత బాగుందనమాట, అంత లేతాకు. అటువంటి అరటాకుల పెట్టిరి దిగదిగ అద్దేవి ఆజ్ఞ దివ్య పురంధ్రుల్. అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా ఆ అంతఃపుర కాంతలో ఆకు వేశారన్నమాట, ఆకు శుభ్రంగా కడిగారు. ఆహా, ఆ కోమలమైన ఆకులో వేడివేడి పాయసం వేసుకు తింటే అందులో ఉన్న ఔషధ గుణాలు కడుపులోకి వెళ్ళి అజీర్ణ వ్యాధులు పోతాయి, అందుకని అరిటాకులో తినమన్నారు. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ ఆకులు, కెమికల్స్తో తయారు చేసిన అరిటాకులు వేసి తింటున్నారే, అవి తిన్న తర్వాత మర్నాటి నుంచి కడుపు తిప్పి వాంతి అవుతుంది, శాంతి రాదు, ముఖంలో ఉన్న కాంతి పోతుంది, చివరికి వీడు విభ్రాంతి పొందుతాడనమాట. ఎప్పుడూ స్వతసిద్ధమైన పదార్థాలలోనే భోంచేయాలి, ఆకుల్లో తినాలి లేదా కంచంలో తినండి అంతే, ఇటువంటి వాటిల్లో ఈ ప్లాస్టిక్ల్లో తినకూడదు. సరే, చక్కని ఆకు వేసింది. ఇక ఆ తరువాత ఎన్ని పదార్థాలు, ద్రాక్షపానక నారికేళ్లముళ్ళతో రంభాఫల శ్రేణితో గోక్షీరంబులతో డమండెగలతో కృన్నేతితో పప్పుతో అక్షయ్యంబగు ఏరు ప్రాలకలమాహారం బునిశంకతన్ కుక్షుల్ నిండగా అరగించితిమి అక్షుద్రక్షుధా శాంతికిన్. భీమేశ్వర పురాణంలో మహానుభావుడు శ్రీనాథుడు అంటాడు, ఇది కవిత్వం అంటే. అమ్మవారు అలాగే పెట్టింది సీతాదేవి. ఓ పక్కన పాత్ర నిండా ద్రాక్షాపానకం, మరో పక్కన కొబ్బరి ముక్కలు, కొబ్బరి ముక్కల్లో పూర్వం నంచుకోవడానికి పంచదార కూడా వేశారు, పంచదార కలిపిన కొబ్బరి ముక్కలు అనమాట, చాలా రుచిగా ఉంటాయి, ముదురు ముక్కలు పైగా. రంభాఫల శ్రేణి, మంచి అరటిపళ్ళు, అరటిపళ్ళు కూడా మళ్ళీ ఇంత ఇంత అరటిపళ్ళు తెచ్చి గురువుగారు అని తాంబూలంలో పెట్టిస్తే అరటిపండు ఏం తింటాం, గట్టిగా ముక్కు అంత ఉండదు, ముక్కులోకి కూడా దూరదు, అది అంత చికాకైన పళ్ళు కాకుండా కొంచెం చక్కెరకేళి అరటిపళ్ళు, లేక మచ్చలున్నటువంటి పచ్చ అరటిపళ్ళు, అమృతపాణి, ఇలాంటి పెద్ద పెద్ద అరటిపళ్ళు, ఆవుపాలు, ఆవుపాలతో తయారు చేసిన పాయసం, 4 లీటర్ల పాలు బాగా మరగబెట్టి 1/4 కేజీ బియ్యం పోసి అవి ఉడికిన తర్వాత 1/4 కేజీ జీడిపప్పు, 1/4 కేజీ కిస్మిస్, పచ్చకర్పూరం, ఏలకలు ఇవన్నీ వేసి తయారు చేస్తే ఆ పాయసం ఆహా స్వర్గంలా అనిపిస్తుంది తింటే. తక్కిన పాయసాలు తింటే ఆయాసాలు తప్పే ఉండవు. ఇటువంటి చక్కని పాయసం, దధ్యోదనం, కట్టుపొంగలి, హరిద్రాన్నం, పులిహార అన్నమాట, ఇటువంటి అనేకానేక పదార్థాలు వేసింది. వంకాయ కూర, టెంకాయ పచ్చడి, దొండకాయ కూర, బెండకాయ కూర, సాంబారు, రసము, అప్పడాలు, ఒడియాలు, కడియాలు, ఒకటి ఒకటి ఓయ్ బాబు, అన్ని రకాల కూరగాయలు, శాఖలు, పాకాలు, ఇటు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పానీయాదులు అన్నీ ఏర్పాటు చేసేసింది. ఎంతంత లడ్డూలు, దబ్బకాయలంత పెద్ద లడ్డుండలు అంటాడు ఆ మధ్యన ఒక పాట రాస్తూ బాలభారతం సినిమాలో. దెబ్బకాయ కదా, గుమ్మడికాయలంత వేసి లడ్డూలు వేసింది టేకంగా ఆవిడ, బూడిద గుమ్మడికాయో మామూలు గుమ్మడికాయో అన్నంతగా. ఇవన్నీ నేతితో, మళ్ళీ డాల్డాతో చేస్తే గొంతుకు పోతుంది స్వామివారికి, అందుకని ఖచ్చితమైన ఒరిజినల్ స్వతసిద్ధమైన ఆవు నేతితో తయారు చేసిన పిండి వంటలు ఇవన్నీ వేసింది. ఆ ఆఖరణ అన్నం పెట్టింది, పప్పు కూడా వేసింది, అన్ని పదార్థాలన్నీ ముందు వడ్డించాలి. ఆ తర్వాత ఆ పోసిన వడ్డించింది. ఆపహ అంటే జలము, అశనముగా తీసుకున్నట్టు ఆహారంగా, ముందు ఎప్పుడు అన్నం తినే ముందు చేతిలోకి నీరు తీసుకుని గాయత్రీ మంత్రపూర్వకంగా తిప్పి ఆ నీరు తిన్నాక తాగాక అప్పుడు అన్నం తినాలి. అందుకని అన్నమునకు ముందు, భోజనమునకు ముందు జలమును ఆహారంగా తీసుకుంటాం గనక ఆపహ అశనం ఆపోశనము అంటాం. ఇది చివరికి మన నోట్లో పడి ఆపోసన అని ఒకడు, ఔపోసన అని ఒకడు, ఇంక ఏది ఏది పెడితే అదేలండి, భ్రష్టం కదా సంస్కృతం, వాడి నోట్లో కూడా అలా అయిపోయింది. నిజానికి ఆపోషణము అనాలి. ఇలా ఎత్తింది అమ్మవారు అతని చేతిలో పోయించి అతని ద్వారా ఎత్తింపజేసింది. స్వామివారు కూడా చక్కగా బ్రహ్మచారి కనుక ఆపోషణం ఎత్తాడు. ఇక భోజనం మొదలు పెట్టాట, మొత్తం పప్పంతా అయిపోయింది. ఇంకా పప్పు అంటూనే ఉన్నాడు ఆయన తింటూ. ఆ భోజనం అయ్యాక హనుమంతునికి లక్ష మంది వానరులకి పెట్టడానికి వంట చేయించింది ఇంకా ఆవిడ. వాళ్ళందరి కోసం వండిన పప్పు పెద్ద పెద్ద గంగాళాల్లో ఉన్నాయి. ఈ లోపల పప్పు అయిపోతే ఆ గంగాళాలన్నీ తెప్పించింది వరుసగా. లక్ష మంది వానరులు తినడం కోసం వండిన పప్పు అంతా లాగేశాడు ఈయన. పప్పు 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 అని మూడు రకాలు ఉన్నాయిలేండి. అంటే పప్పు అంటే కొంచెం గట్టిగా ఉంటే ముద్దపప్పు, దాన్ని పప్పు అంటారు. కొంచెం పలచగా ఉండి వేయగానే అలా అలా కొద్దిగా పాకితే దాన్ని పప్పు అన్నారు. ఇక కొంతమంది పప్పు వేస్తారు, ఆకులు వేయగానే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది, వీడు ఈ ఆకులు పైకి కిందకి ఎత్తుకోలేక తొందరగా అన్నం కలపాలి, దాన్ని పప్పు అన్నారు. ఇలాంటి వాడు ఇది ప్లాట్ఫారం చట్నీలు నమ్ముతారే రైల్వే స్టేషన్లో చట్నీ అలాంటిదన్నమాట. ఇలా కాకుండా ఆవిడ కేవలం పప్పు మాత్రమే వండింది. ఆ పప్పులో ఆవు నెయ్యి వేసింది. మొత్తం మీద ఈయనకు వండిన పప్పు, లక్ష మంది వానరుల కోసం వండిన పప్పు ఈయన లాగేశాడు. ఆ తర్వాత వంకాయ కూర అన్నాడు. ఈ వంకాయ అంతా అయిపోయింది, టెంకాయ పచ్చడి అయిపోయింది, గుమ్మడికాయలు, దప్పడాలు, పులుసులు, గోంగూర పచ్చడి, ఓహోహో గోంగూర పచ్చడి బకెట్లకు బకెట్లు, ఆవకాయ, దబ్బకాయ, దెబ్బకాయ, నిమ్మకాయ, ఇవన్నీ వెళ్ళిపోయాయి. పులిహార అయిపోయింది, కట్టుపొంగలు అయిపోయింది, దద్యోధనం అయిపోయింది, పాయసం అయిపోయింది. ఇంతమంది కోసం వండించినది ఆయన ఒక్కడే తినేస్తున్నాడు. తినేస్తున్నాడు కానీ తృప్తోస్మి అన్నాడు. ఇంకా పట్రా అంటూనే ఉన్నాడు. ఈవిడికి ఇంకా కంగారు వచ్చింది. ఓరి నాయనో, పెరుగు వడ్డిద్దామంటే ఇంకా అవితే ఇవితే అంటాడు అనుకుని లోపల ఉన్న లడ్డూలన్నీ వడ్డించేసింది. తే తల్లి అంటున్నట్ట, మా ఆయన చెప్పనే చెప్పాడు రామచంద్ర ప్రభు, అనవసరంగా హనుమంతుడిని భోజనానికి పిలుస్తున్నావు, లేనిపోయింది కెలుక్కుంటున్నావు అన్నాడు. అలాగే అయిపోయింది, ఎంత తిన్నా చాలు అండవు, అవతల వాళ్ళ కోసం వండినవి కూడా అయిపోయాయి, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడంలా. లోపల ఓ 100 కజ్జికాయలు ఉన్నాయట. ఈ కజ్జికాయలు కాస్త వడ్డించేసి పరుగు పరుగున ఇవి తినేలోపు రాముడి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు చెప్పినట్టే అయిపోయింది. స్వామి అనగానే ఏమి అన్నాడు ఆయన. ఏమి అంటామేమిటయ్యా బాబు స్వామి, ఆ హనుమంతుడు మొత్తం అన్నీ తినేశాడు, తృప్తోస్మి అనడు, ఇంకా అంటాడు ఇంకేం చేయాలో తెలియదు, ఆఖరికి మిగిలింది పెరుగు, అది కూడా పోసేసాక వాడు ఇంకేమన్నా అడిగితే ఏం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను, కొంప ముంచేసావు స్వామి. అలా తింటూనే ఉన్నాడు, తింటున్నాడు. అది కడుప కండవల్లి మడుగా అంటే అప్పుడు రాముడు నవ్వి, నేను ముందే చెప్పానా, ఆ హనుమంతుడు రుద్రవీర్య సముద్భవుడు, ప్రపంచ ప్రళయ కాలంలో సమస్త లోకాలు తనలో లయం చేసుకునే రుద్రుడు ఆయన. అటువంటి రుద్రుణ్ణి కేవలం ఈ అన్నంతో పప్పుతో సంతోష పెట్టగలమా? ఆయనకి ఇంకా రామనామం తప్ప మరేది సంతృప్తినివ్వదు. కావాలంటే ఆయన వెనకాతల తోక దగ్గర నిలబడు, ఆయనలో నీకు అద్భుతమైన రుద్ర తేజస్సు కనపడుతుంది అన్నట్ట. ఆ తర్వాత విషయం అండి, ఇప్పుడు ఆ కజ్జికాయలు తినేసి మళ్ళీ అమ్మా అని పిలిచేలోపు నేను అక్కడికి వెళ్ళాలి, ఆయనకి ఎలా సంతోషం కలగజేయాలో తెలియడంలా. ఇక కజ్జికాయలు లేవు, ఏమీ లేవు, ఇక నే మిగిలే అంతే ఆవిడ. నిన్ను మింగమన్నా మింగళ్ళే ఆయన, నీకు ఒక రహస్యం చెబుతున్నా విను. ఆయన్ని సంతోష పెట్టాలంటే ఇంక ఏవీ పనికిరావు, ఒకటే ఒకటి తొందరగా చెప్పండి బాబు నాంచకుండా అందిటి సీత, తులసి ఆకు ఒకటి తీసుకో, ఆ తులసి దళం మీద శ్రీరామ అని గోటితో రాయి, ఆ ఆకు పట్టుకెళ్ళి విస్తట్లో వేయి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడన్నట్ట. ఈ కిటుకు ముందే చెప్పారేం కాదేం అంది ఆవిడ. నువ్వు అడగలేదుగా, నువ్వు అడిగావు కాదు కాబట్టి నేను చెప్పలేదు అన్నాడు ఆయన. అడిగితే కానీ చెప్పకూడదు, అడగకుండా చెబితే ఆ మాకు తెలియదు ఏంటిలేండి అనొచ్చు ఒక్కొక్కసారి. సీత అనకపోయినా ఏమో మిగతా వాళ్ళ సంగతి చెప్పలేము, అందుకని సలహా ఎప్పుడూ అడగని వాడికి ఇవ్వరాదు అన్నారు. ఇస్తే ఒక్కోసారి మనకి లేనిపోయిన అవమానం కూడాను. అందుకని ఆయన ఆమెకు సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఈవిడ సంతోషంగా వెళ్ళింది. హనుమంతుడు ఇంకా ఆఖరిని 2-3 కజ్జికాయలు ఉన్నాయి, అవి కూడా తినబోతున్నాడు. ఆ సమయంలో తోక వెనకాతలు నిలబడిందిట. ఆ తోకలో అత్యద్భుతమైన దివ్యలింగం కనపడింది. ఏమి లింగం, ఆ లింగం చూడగానే పులకించిపోయింది సీతాదేవి. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై.
అస్తోకాప్లుతం ఏకం ఈశం అనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషిల్చేచ్ఛవం.
అమ్మవారికి ఆనంద బాష్పాలు వచ్చాయి, అనుభూతితో కళ్ళు చెమర్చాయి. ఆహా, ఇది వాలమా లేక ప్రపంచమంతా నింపేటటువంటి శివలింగ స్వరూపమా? బ్రహ్మాండ వ్యాప్తమైన లింగం ఇది. పాతాళం నుంచి ఆకాశం వరకు మొత్తం భువన బ్రహ్మాండాలంతా కూడా ఆవిస్ఫురత్తు ధగధగధగ వెలిగిపోతున్నది. అటువంటి జ్యోతిర్లింగం, స్ఫటికలింగం అటువంటి